ఇప్పుడు మీకోసం పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్.
డిస్క్లైమర్: ది వ్యూస్, కామెంట్స్ అండ్ కన్క్లూజన్స్ ఇన్ ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్, ఈదర్ ఎక్స్‌ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్, ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్స్ అండ్ నాట్ నెసెసరీలీ ది బిలీఫ్స్ ఆఫ్ మై ఇండ్ మీడియా. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న సరదా సమయం కార్యక్రమానికి స్వాగతం. ఏ పతి లేకపోయినా పరపతి ఉంటే నడిచిపోయే కాలం ఇది. అయితే ఈ పరపతి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా వస్తాయి. ఈ రోజున మనం పరపతిని ఉపయోగించి కొన్ని పనులను చేయించుకోవాలి అనుకున్న నేతల గురించి, ఆ తర్వాత పరపతి నుంచి పారిపోయిన వ్యక్తిని గురించి రాసిన ఒక సరదా కథని గురించి ప్రస్తావించుకుందాం. విమానం మొదటి వరుసలో ఒక కేంద్ర మంత్రి గారు కూర్చున్నారట. సాధారణంగా ప్రముఖుల సీటు పక్క సీట్ని ఖాళీగా వదిలేస్తారు, కానీ ఆయన పక్క సీటులో ఒక రాష్ట్ర మంత్రి గారు వచ్చి కూర్చున్నారట. అయితే ఆ విమాన సర్వీస్ వారికి కేంద్ర మంత్రి గారు మాత్రం తెలుసు, ఆ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో తెలియదు. కేంద్ర మంత్రి గారికి ఎయిర్ హోస్టెస్ ఉచితంగా కాఫీ పలహారాలు ఇవ్వబోయిందట. ఆయన మంచినీళ్లు చాలన్నారట. పక్కనున్న రాష్ట్ర మంత్రి గారు నాకు మంచినీళ్లు కావాలి అన్నారట. ఎయిర్ హోస్టెస్ ముక్తసరిగా మంచినీళ్లకి మీరు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది అందట. మంత్రి గారు కంగారు పడిపోయారట. ఆయన పరపతి ఆంధ్రదేశపు ఎల్లలు దాటలేదు, మరి కేంద్ర మంత్రి గారి పరపతి దాటేసింది. మంత్రి గారి ఇబ్బందిని కనిపెట్టిన కేంద్ర మంత్రి గారు చిన్న రాజీ సూత్రాన్ని ప్రయోగించారట. నేను సమస్యని పరిష్కరిస్తాను అంటూ ఓ గ్లాసు ఇవ్వమన్నారట ఎయిర్ హోస్టెస్ గారిని. తన సీసాలో నీళ్లు పోసి రాష్ట్ర మంత్రి గారికి ఇచ్చారట. దాంతో ఇబ్బంది సర్దుకుంది. ఇది రాష్ట్ర పరపతి గారి కథ. అప్పుడు కేంద్ర మంత్రి గారు రాష్ట్ర మంత్రి గారితో ఇలా అన్నారట, ఇంతకంటే విచిత్రమైన సంఘటన నాకు ఎదురైంది. ఓసారి విదేశీ విమానంలో నేను విదేశాలకు వెళ్తున్నాను. విదేశీ విమానాల్లో నేనెవరో ఆయా విమానాల ఎయిర్ హోస్టెస్లకి తెలియలేదు. అందుకని మనం అనుకుంటే కనుక అమెరికాలో షారూక్ ఖాన్ గారికే ఆయన పరపతికే ప్రయోగించాలంటే కుదరలేదు కదండి. ఇలాగే కేంద్ర మంత్రి గారు విదేశీ విమానంలో మంచినీళ్లు అడిగారట. ఎయిర్ హోస్టెస్ తెచ్చిస్తూ డబ్బులు ఇవ్వాలందట. ఆయన వెనక వరుసలో ఇద్దరు ఏషియన్ మహిళలు కూర్చున్నారట. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర తీసుకోండి అని చెప్పి మంచినీళ్ళు తీసుకున్నారట. ఎయిర్ హోస్టెస్ అక్కడికి వెళ్ళి అంతలోనే చటుక్కున తిరిగి వచ్చి అక్కడ ఎవరూ కనిపించలేదు అంటూ ఆయన చేతిలో ఉన్న మంచినీళ్ల సీసా మళ్లీ లాక్కుందిట. దేశీయ స్థాయి పరపతి విదేశాల్లో వీగిపోయిన సందర్భం ఇదన్నమాట. రాజకీయ పరపతికి చాలా చిన్న తెర. ముందు రోజు కేంద్ర మంత్రి గారు, మర్నాడు తీహార్ జైల్లో ఖైదీ, కారే రాజులు రాజ్యములు కలుగవే, గర్వోన్నతి పొందరే వారేరి అంటూ ఇలా పరపతి గురించి వాపోయారట. అతనికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టిందట. ఏది కావాలంటే అది, కోరుకున్న పదవులు అన్నీ వచ్చాయట. కానీ పాపం అతనెందుకో అవన్నీ వదిలి పారిపోయాడట. మళ్ళది వెంకట గోపాలకృష్ణ గారు అందించిన ఈ సరదా కథని ఇప్పుడు మీకు వినిపిస్తాను. వరహాలరావుకి లక్ అంటే యమాపిచ్చి, ప్రతిదానికి మేనమేషాలు లెక్క పెడుతూ జ్యోతిష పండితుల్ని సంప్రదిస్తూ ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటాడు. అడుగు వేయడానికి ముందు ఓసారి, అడుగు తీయడానికి ముందు ఓసారి న్యూమరాలజీ లెక్కలేసుకుంటూ జీవితాన్ని గడిపిస్తూ ఉంటాడు. సెకండ్ సెకండ్కి లెక్కలేసుకునే పిచ్చి ఉందని తెలియక లలిత పొరపాటున వరహాలరావుని పెళ్లి చేసుకుని చెప్పలేని బాధలు అనుభవిస్తోంది. పుట్టింటికి పంపించమంటే లెక్కలంటాడు, పోని తిరిగి తీసుకెళ్లమంటే అది లెక్కలంటూ ఒక్కోసారి 2 నెలలు టైం తీసుకుంటాడు. ఒక్కోసారి లలితకి అనుమానం కూడా వస్తుంది, ఒకవేళ వరహాలరావు పొరిగింటికి పుల్లకూరకి ఏమైనా అలవాటు పడ్డాడా అని. కానీ కొద్ది కాలం పాటు అతన్ని తరచి చూసిన తర్వాత అలాంటిదేం లేదు అని, పూర్తిగా చాదస్తమని తేలిపోయింది. ప్రతిదానికి లెక్కలేసుకుని మరీ ముందడుగు వేస్తే వరహాలరావు ఒక్క గల్ఫ్ సీను బుట్టలో మాత్రం ఇట్టే పడిపోయాడు. రాబోయే రోజుల్లో కాబోయే కోటీశ్వరుడివి నువ్వే అంటూ సీన్ చెప్పిన మాటలు ఏ నిమిషంలో చెవిలో పడ్డాయో తెలియదు, కానీ వరహాలరావు ఫ్లాట్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే అది పూర్తిగా సీను టాలెంటే అని చెప్పాలి. గల్ఫ్ లాటరీ అంటే మామూలు విషయం కాదని, లక్ష రూపాయలు మనవి కాదనుకుంటే 10 కోట్లు జాక్ పాట్ తగలొచ్చని, గల్ఫ్ సేట్లు ఈ డబ్బులన్నింటినీ ఒంటెల పందాల్లో పెడతారు కాబట్టి అన్ని లాభాలే వస్తాయని గల్ఫ్ సీను వరహాలరావు చెవిలో తెగ ఉదరగొట్టేశాడు. మామూలుగా అంతంత మాత్రానికి ఎవరి బుట్టలో పడని వరహాలరావు ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు కానీ గల్ఫ్ సీన్ మాటలకు ఫుల్గా ఫ్లాట్ అయిపోయాడు. లక్కు వస్తే గిస్తే ఒకేసారి వస్తుందన్న ఫుల్ నమ్మకంతో ఒకేసారి గల్ఫ్ సీన్ మాటల్ని నమ్మి దుబాయ్ లాటరీలో ఏకంగా 10 లక్షలు పెట్టుబడి పెట్టేశాడు. తెల్లారితే జాతకం తేలిపోతుంది. వరహాలరావుకి నిద్ర పట్టడం లేదు. ఎందుకైనా మంచిదని ముఠాముళ్ళ సర్ది రెడీగా పెట్టుకున్నాడు. తనకి రావాల్సిన వాటికంటే తను ఇవ్వాల్సిన లెక్కలే ఎక్కువ ఉన్నాయి కాబట్టి గప్చుప్గా మూడో కంటికి తెలియకుండా బిచాణా ఎత్తేసినా అడిగేవాళ్లు లేరని ముందే డిసైడ్ అయిపోయాడు. అలాగా ఇంట్లో ఉన్న 10 లక్షలు గల్ఫ్ లాటరీలో పెట్టేసేసి ఎందుకైనా మంచిది, మనం ఇంకా ఇవ్వాల్సి వస్తుందేమో అనుకున్న వరహాలరావు తెల్లారేసి లాటరీ ఫలితం చూసుకుని పారిపోవడానికి డిసైడ్ అయిపోయాడు. కానీ విధి వక్రించింది. లాస్ట్ మినిట్లో ఏం మాయ జరిగిందో ఏమో తెలియదు కానీ గన్ షాట్ గా వరహాలరావు తీసుకున్న 10 నెంబర్లలో 9 నెంబర్లకి లాటరీ తగిలింది. అది కూడా 100,000కి 100,000 కాదు, 100,000కి 10 కోట్ల వ్యవహారం. విషయం తెలిసేసరికి వరహాలరావుకి హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. పిల్లికి కూడా బిచ్చం పెట్టని వరహాలరావు 10 లక్షలు ఖర్చు పెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ పార్టీ ఇచ్చేశాడు. అడిగిన వాళ్లకు అడిగింది అడిగినంత. ముందే హోటల్ వాళ్లకి ఆర్డర్ వేసి పారేశాడు. మొత్తం పార్టీ ఖర్చు అనుకున్నట్టుగానే దగ్గర దగ్గర 9 లకారాల దాకా తేలింది. అయినా వరహాలరావు ఏమాత్రం వెనకడుగు వేయలేదు. గల్ఫ్ లాటరీ డబ్బులు వరహాలరావు చేతికొచ్చేశాయి. అంత డబ్బు ఏం చేసుకోవాలో అతనికి అర్థం కాలేదట. ఎవడో ఓ అనామకుడు విదర్భదేశం పార్టీకి 1 కోటి రూపాయలు విరాళం ఇవ్వమని సలహా చెప్పాడట. వరహాలరావు తూచా తప్పకుండా ఆ సలహాని పాటించాడు. ముఖ్యమంత్రి గంటస్వామి నాయుడికి ఆయన వదాన్యత పెచ్చపెచ్చగా నచ్చేసింది. వెంటనే మంత్రివర్గంలో చోటిచ్చేశాడు. టూరిజం శాఖ మంత్రిగా నియమించాడు. అప్పటినుంచి అనుకోని అదృష్టం వరహాలరావుని వరించింది. అదృష్టం దరిద్రం పట్టినట్టు విడిచిపెట్టకుండా డబ్బులు పిల్లల్ని పెట్టేసింది. ఓ దశలో అసలు వచ్చే డబ్బుల్ని ఏం చేసుకోవాలో తెలియక వరహాలరావుకి చూచాయిగా పిచ్చెక్కినట్టు కూడా సమాచారం. ఏ నోట విన్నా వరహాలరావు పేరే. ఏ గల్లీలో చూసినా వరహాలరావు ముచ్చట్లే. ఏ సందు చివర నలుగురు నిలబడ్డా వరహాలరావు వ్యవహారాల గురించి కబుర్లే. చివరికి ఆ నోట ఈ నోట పాకి వరహాలరావు ప్రాపకం ఢిల్లీ లెవెల్కి చేరిపోయిందట. మరి వరహాలరావు కథ ఢిల్లీ దాకా చేరాక ఇంకేం జరిగిందో చెప్పే ముందు
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
బంగారం లాంటి మనుషులు, ఆణిముత్యాల లాంటి మనసులు, ఈ రెండూ కలిసిన వారి గురించి విన్నప్పుడు వెన్నెల్లో నీరెండు కలిసి మెరిసినట్టు మన మనసులో ఒక మధురానుభూతి కలుగుతుంది. మన గుండెల్లో ఎవర్ గ్రీన్ గా నిలిచే అటువంటి కళాకారుల గురించి చెబుతూ ఆ పాత మధురాలైన వారి పాటలను మీకు వినిపించే కార్యక్రమమే పాత బంగారం. మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీశ్వరంలో తప్పకుండా వినండి.
హాయ్, నేను మీ మణి శర్మ. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరమయ.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్. అతడి నచ్చినే భాగం వచ్చినే
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి mindmedia.com వెబ్సైట్ కి తప్పక లాగిన్ అవ్వండి. ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హలో, దిస్ ఇస్ తమన్. యూఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
సరదా సమయం కార్యక్రమానికి శ్రోతలకి పునఃస్వాగతం అండి. పరపతితో ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గర నుంచి మొత్తం పదవుల దాకా అన్ని జరిగిపోతున్న ఈ రోజుల్లో పరపతి వద్దనుకుని పారిపోయిన ఒక వ్యక్తిని గురించి రాసిన సరదా కథని మీకు వినిపిస్తున్నాను కదా ఇవాళ. మొత్తానికి వరహల్రావు గల్ఫ్ లాటరీలో అతనికి వచ్చిన డబ్బుతో నెమ్మదిగా రాష్ట్రమంత్రి అయ్యాడు. ఆ తర్వాత అతని పరపతి ఢిల్లీ లెవెల్కి పాకింది. దాంతో ప్రధానమంత్రి గారు వరహల్రావుకి కేంద్ర కేబినెట్లో సీట్ ఇచ్చారు. అసలు గల్లీ లెవెల్ లీడర్గా కూడా పనికిరాడనుకున్న వరహల్రావు నేషనల్ లీడర్గా ఎదగడం వెనుకున్న అంతరార్థం ఏంటో ఎంత తలపగలు కొట్టుకున్నా ప్రతిపక్షాలకు అర్థం కాలేదు. పైగా కలిసొచ్చే కాలం అన్నట్టు వరహల్రావు గురించి ఎవరు ఏం మాట్లాడినా ప్రజల్లో తనకది ప్లస్ పాయింటే అవుతోంది తప్ప మైనస్ కావట్లేదు. నిజానికి అసలు ఇదంతా వరహల్రావుకి కూడా చాలా విచిత్రంగానే ఉంది. కానీ ఓ విషయం మాత్రం అనుక్షణం అతన్ని వేదనకి గురి చేస్తోంది. అదే కుంభకోణం బాబా చెప్పిన విషయం. ఇలా జరుగుతుందని ఆయన చాలా ముందుగానే వరహల్రావుకి చెప్పారు. ఎవరు ఎంత గింజుకున్నా తనకున్న చింతపిక్కల యోగం వల్ల చింతలేవీ లేకుండా చివరిదాకా హాయిగా గడిచిపోతుందని చెప్పారు. అన్నట్టుగానే అన్నీ జరుగుతున్నాయి. కానీ ఒక్క పొరపాటు, ఒక్కగానొక్క పొరపాటు కనుక జరిగితే మొత్తం వ్యవహారం అంతా తిరగబడుతుంది. ఆ విషయం వరహల్రావుకి బాగా తెలుసు. అందుకే కోట్ల రూపాయల్ని వదులుకోవడానికైనా సిద్ధపడతాడు, కానీ ఆ ఒక్క వస్తువుని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ప్రతిపక్షాలకి మతిపోతుంది. సందు చివర చింతపండు వ్యాపారం చేసుకోవడానికి కూడా పనికిరాని మనిషి సరాసరి నేరుగా ఢిల్లీలో చక్రం తిప్పే స్థాయికి ఎలా ఎదిగాడన్నది ఎవరికీ అంతుపట్టని విషయం. ఆ స్వామి, ఈ స్వామి, చివరికి అర్నబ్ గోస్వామి కూడా రకరకాలుగా ప్రశ్నలు వేసి వేసి విసిగిపోయారు తప్ప అసలు చిట్కా ఏంటో ఎవరికీ అంతుపట్టలేదు. మహర్జాతకం కలిసొచ్చి వరహల్రావు దాదాపు అంబానీకి సటిసాటిగా ఎదిగిపోయాడు. పట్టుకుంటే మట్టి కూడా బంగారం అయిపోతుంది. ఎవరో ఏదో సలహా చెప్పాడని ఈ మధ్యనే ఓ ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశాడు. అప్పటి నుంచి విదేశాల నుంచి కూడా ఒకటే డబ్బుల వరద. ఏం చేసుకోవాలో తెలియక పరుపు కింద నోట్ల కట్టలు పరుచుకుని మరీ పడుకుంటున్నాడు. వరహల్రావుకి లైఫ్లో తీరాల్సిన కోరికలన్నీ తీరేశాయి. ఇక చివరికి తాను ప్రయాణం మొదలుపెట్టిన చోటికి చేరుకున్నా దిగులే లేదు. ఏంటో మరి ఈ డబ్బులున్న వాళ్ళు ఈ కష్టాలన్నీ ఎలా తట్టుకుంటారో ఏంటో. ఉంటే ఓ గోలా, లేకపోతే ఓ గోలా. వేసినట్టుంటే ఓ గోలా, వేసి పోయినట్టుంటే ఓ గోలా. ఎక్కడొచ్చిన కర్మరా బాబు, ఎందుకొచ్చిన బాధలరా బాబు. సొంతూరికెళ్ళి ఉన్నంతలో హాయిగా బతక్క అని సలహాలరావు వరహల్రావు ఈ మధ్యకాలంలో అనుకోని క్షణమే లేదు. అసలు తను ఈ స్థాయికి ఎలా వచ్చాడో కూడా తనకి స్పష్టంగా అర్థమైపోయింది. అనుకోకుండా అందలం ఎక్కి తికమక పడుతున్న ఓ వరహల్రావు కథని ఈరోజు మనం చెప్పుకుంటున్నాం కదా. మొత్తానికి డబ్బులు ఎక్కువైపోయి ఏం చేయాలో కూడా తెలియట్లేదు వరహల్రావుకి. అసలు తను ఈ స్థాయికి ఎలా వచ్చాడో అతనికి స్పష్టంగా అర్థమైపోయింది. రాజకీయాల్లో బినామీ పేరు కావాల్సి వచ్చినప్పుడల్లా ఓ బకరా కావాల్సి వస్తాడు. రాష్ట్రంలోకెల్లా అత్యంత అమాయకుణ్ణి, ఓ పెద్ద మనిషిని వెతికి పట్టుకుంటే బాగుంటుందని రాజకీయ నాయకులందరూ అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఏపీలో నెంబర్ వన్గా వరహల్రావు భలేగా దొరికాడు. అనుకున్నట్టుగానే రాజకీయ నాయకులంతా కలిసికట్టుగా ప్లాన్ అమలు చేశారు. వరహల్రావు నేరుగా వాళ్ళకి స్వామి ఇత్తడి ఆనందలా కనిపించాడు. ఊబిలోకి దిగుతున్న కొద్దీ వరహల్రావుకి ఊపిరి సల్పడం మానేసింది. ఉక్కిరి బిక్కిరై గిలగిలా కొట్టుకుంటున్నాడు. బతికుంటే బలుసాకు తినొచ్చని నేరుగా ఎవరికీ చెప్పకుండా ఊరికి పారిపోయి వచ్చేశాడు. మర్నాడు ఉదయమే ఆ ఊళ్ళో ఓ ఆశ్రమం వెలసింది. వడ్లగింజ బాబా గ్రామానికి వేంచేశారంటూ ప్రచారం మొదలైంది. వరహాలరావు చుట్టూ జనం మోగసాగారు. ఆ నోట ఈ నోట పాకి చుట్టుపక్కల ఊళ్ళ నుంచి జనం విపరీతంగా వచ్చేశారు. వరహాలరావు ఉరఫ్ విన్నింగ్ బాబాకి తనకి తెలియకుండానే డిమాండ్ పెరిగిపోయింది. చక్కటి పల్లెటూరు వాతావరణం, చుట్టుపక్కలంతా తెలిసిన వాళ్లే. కానీ ఎవరితోటి మాట్లాడడానికి వీల్లేదు, ఎందుకంటే తారాస్థాయి బందోబస్తు. వరహాలరావుకి పిచ్చెక్కిపోయింది. సంచిలో భద్రంగా దాచిపెట్టుకున్న గుర్రపు నాడాన్ని తీసి బయటికి విసిరేశాడు. కమలాపురం సుబ్బయ్యకి అది దొరికింది. తీసి సంచిలో పెట్టుకున్నాడు. వరహాలరావుకి పట్టిన దివ్యయోగం మరుక్షణం నుంచే అతనికి పట్టుకుంది. ఉన్నట్టుండి వరహాలరావు బాబా సమాధిలోకి వెళ్ళిపోయారు. రెండో రోజే కాలం చేశారు. మూడో రోజుకి ఖననం పూర్తయింది. నాలుగో రోజు నుంచి ఆయన సమాధి నుంచి దివ్యకాంతులు వెలికి వచ్చాయి. ఐదో రోజున వరహాలరావు బాబా సమాధి నుండే సుబ్బయ్యని తన వారసుడుగా ప్రకటించాడు. ఆరో రోజు నుంచి వరహాలరావు వాయిస్ వినిపించడం మానేసింది, ఎందుకంటే అతను రాష్ట్రం విడిచిపెట్టి పెళ్లాం పిల్లలతో కలిసి ఎవరికీ తెలియకుండా పారిపోయాడు కాబట్టి. ఇంతకీ ఇంతటి యోగం వరహాలరావుకి ఎలా పట్టిందంటారు? తన పూర్వాశ్రమంలో మలక్పేట రేస్ కోర్సులో గుర్రాల్ని తోమే ఉద్యోగం చేసేవాడు. పేరు పొందిన ట్రైనర్ దగ్గర నమ్మకంగా ఉండేవాడు. ఓ రోజున ఓ కోయధర రోడ్డు మీద కలిసి ఓ 1,000 రూపాయలు ఇస్తే నల్లగుర్రం నాడా ఇస్తానని చెప్పాడు. నల్లగుర్రం నాడా జేబులో పెట్టుకుంటే కోటీశ్వరుడు అయిపోతావు, అదృష్టం వరిస్తుంది అని చెప్పాడు. హా, ఈ మాత్రం దానికి నీకు 1,000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? మా సేటు దొడ్లో 4 నల్లగుర్రాలున్నాయి, వాటిలో ఏదో ఒకదాని నాడాన్ని జేబులో పెట్టుకుంటాను గాని అని వరహాలరావు ఎగతాళి చేశాడు. ఓహో, అలాగా అయితే నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి విడిచిపెట్టకుండా ఏడిపించుకు తింటుంది అని ఒక్కోయధర శాపం పెట్టాడు. ఆ లైట్ అనుకున్న వరహాలరావుకి ఇప్పటికీ కోయధర శాపం గుర్తుకొచ్చింది. అదండి సంగతి. ఇంతకీ అలాగా రేస్ కోర్సులో గుర్రాలతో మీ వరహాలరావు, కోయధర 1,000 రూపాయలకి గుర్రపు నాడా ఇస్తానంటే ఆ కోయధరతో పంతం పట్టి, నీ గుర్రపు నాడా నాకెందుకు, నేను తోమే నల్ల గుర్రాల గుర్రపు నాడా ఒకటి వేసుకుంటే సరిపోదు అని వెటకారం చేశాడట. అప్పుడు ఆ గుర్రపు నాడా ఏదైతే నువ్వు జేబులో వేసుకుంటావో దానివల్ల నీకు అదృష్టం దరిద్రం పట్టినట్టు పట్టి విడిచిపెట్టకుండా ఏడిపించుకు తింటుంది అని కోయధర శాపం పెట్టాడట. దాంతో హాయిగా అంచెలంచెలుగా అందలానికి ఎక్కిన వరహాలరావుకి ఇంతకీ ఈ పరపతితో వచ్చిన తిప్పలేంటండి? హాయిగా సందు చివరికెళ్ళి పొగ పీల్చుకోవడానికి లేదట. 4 చుక్కలు నచ్చిన మందు గొంతులో పోసుకోవడానికి నరకయాతన పడాల్సి వస్తోందట. ఇష్టమైన దమ్ బిర్యానీ ఎట్టా మట్టి కొట్టుకుపోయిందిరా తెలియటం లేదట. 24 గంటలు 4 కూరముక్కలు 5 దోశచెక్కలుగా ఉంది తిండి తిప్పల వ్యవహారం. సాయంత్రం వేళ ఎవరు చూడకుండా 4 ముక్కలు లాగించేద్దామా అంటే ట్రాన్స్పరెన్సీ పేరుతో రాజకీయ నాయకులంతా కలిసి ఆశ్రమంలో లైవ్ కెమెరాలు కూడా పెట్టించేశారట. ఆఖరికి బాత్రూంలో కూడా కెమెరా ఉంది. దొంగ తిండి తినడానికి వీలు లేకుండా తగిన ఏర్పాట్లన్నీ చేసేశారు. ఇక చేసేదేమీ లేదు. నోరు మూసుకుని ఆరోగ్యం పేరుతో ఎండిన కూరముక్కలు తినడం తప్పితే. ఆ రోజే ఆ కోయధర చెప్పినట్టు ఓ 1,000 రూపాయలు వాడి మొహాన కొట్టుంటే ఎంత బాగుండేది అనుకున్నాడట. కావాల్సినంత డబ్బు వచ్చేది. ఇప్పుడేమో వాడి శాపం మండిపోయినట్టుగానే ఉంది. వద్దంటే డబ్బొచ్చిపడి ఊపిరి సలపకుండా చేసేస్తోంది. దీని నుంచి విరుగుడు కావాలంటే, దీని నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం అనుకున్నాడట వరహాలరావు. బాబా తనువు చాలించి దివ్య సమాధిని పొందడం అంతే అనుకున్నాడట వరహాలరావు అలియాస్ వడ్లగింజ బాబా. అనుకున్నదే తడవుగా వరహాలరావుకు మంచి ఐడియా వచ్చింది. ఓ మంచి రోజున ఆ పని చేసేసి అటువైపుగా తవ్వించుకున్న సొరంగం దారి నుండి బయటకొచ్చేసి గడ్డాలు మీసాలు పూర్తిగా తీసేసి కామ్గా తను కూడా భక్తుల్లో భక్తుడిగా కలిసిపోయాడట. అప్పటికి గాని అతనికి మోక్షం రానేలేదు. అదేదో కథలో గుర్రం ఎగిరిందంటే ఏంటో అనుకున్నాడు. నిజంగానే గుర్రాలు ఎగురుతాయన్న విషయం ఇప్పుడు అనుభవానికి వస్తే గాని వరహాలరావుకి తెలియలేదు. భక్తులు పూనకాలు తెచ్చుకుని పారవస్యంతో ఊగిపోతున్నారు. భక్తుల్లో భక్తుడిగా తన సమాధి దగ్గరికే చేరుకున్న వరహాలరావు మాత్రం వడ్లగింజ బాబాకి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని, చచ్చినా మళ్ళీ చుట్టుపక్కల కనిపించే ప్రశ్నే లేదని వాగ్దానం చేసి చిటికలో మాయమయ్యాడట. ఇదండి ఈ సరదా కథ. శ్రోతలకి సరదా సమయం కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. ఈరోజు మనం పరపతిని గురించి సరదాగా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు గొల్లపూడి మాతిరావు గారి బ్లాగ్ నుంచి వారు ప్రస్తావించిన పరపతిని గురించిన ఒక సరదా అంశం మీకు చెప్తాను. జేవి సోమయాజులు గారు శంకరాభరణంలో శంకర శాస్త్రి పాత్రని వేసింది అందరికీ తెలిసిందే కదా. వారు పద్మనాభం తులసి అంతా కలిసి అమెరికా వెళ్తున్నారట. శ్రీలంక నుంచి ప్యారిస్కి విమానం ఎగిరింది. సిగరెట్లు లేక సోమయాజులు గారు ఇబ్బంది పడుతున్నారట. ఏం చేయాలో తెలియక అందరూ తెల్లమొహం వేశారట. మరో 2 గంటల తర్వాత పక్క వరుసలో సోమయాజులు గారు కనిపించలేదు. విమానం ఎగురుతోంది. ఎక్కడికి వెళ్ళారు వెతుక్కుంటూ విమానంలో నడుస్తూ చూశారట గొల్లపూడి వారు. ఆఖరి వరుసలో 2 మలేషియా ప్రయాణికులతో కూర్చుని విలాసంగా సిగరెట్లు కాలుస్తున్నారట సోమయాజులు గారు. ఆశ్చర్యపోతున్న గొల్లపూడి వారిని చూసి నవ్వి, మరేమిటి శంకరాభరణం దెబ్బ అన్నారట. అది ఓ విమాన ప్రయాణంలో ఓ సినిమా సినీ నటుడికి ఇచ్చిన పరపతి వల్ల వచ్చిన ఉపకారం అన్నమాట. ఇంకో గొప్ప సంఘటన వారి తిరుగు ప్రయాణంలో జరిగిందట. విమానం 7:30 కొలంబో చేరిందట. చెన్నై వెళ్లే విమానం రాత్రి మళ్లీ 8 గంటలకి. అంతవరకు విమానాశ్రయంలో పడిగాపులు పడాలి. అమెరికా నుంచి వచ్చిన ప్రయాణంలో జెట్లాక్తో అలసిపోయి ఉన్నారు గనక ఏం చేయాలో తెలియని నిస్సహాయపు స్థితిలో వేళ్లాడుతూ కూర్చున్నారట. ఈ లోపల శ్రీలంక ఉద్యోగిని అయిన ఒక మహిళ సోమయాజులు గారిని చూసి చటుక్కున ఆగిపోయిందట. కళ్ళు పెద్దవి చేసుకుని, మీరు ఆ సినిమాలో అంటూ నేను వెంటనే, అంటే గొల్లపూడి వారు వెంటనే పరిచయం చేశారట. వీరు శంకరాభరణం సినిమాలో శంకర శాస్త్రి పాత్రని వేసిన వారు అంటూ, అంతే వాళ్ళందరినీ తీసుకెళ్లి ఎయిర్పోర్ట్ మేనేజర్కి పరిచయం చేసిందట. వారిద్దరూ మరెవరితోటో మాట్లాడారు. ఫలితంగా వాళ్ళు 4 అంటే గొల్లపూడి వారికి, వారి శ్రీమతి గారికి, సోమయాజులు గారికి, వాళ్ళ అబ్బాయికి తాత్కాలిక వీసాలు ఇచ్చి సాయంకాలం వరకు కొలంబోలో ఓ హోటల్లో వసతిని ఇచ్చారట. రోజంతా విశ్రాంతి తీసుకుని రాత్రి పువ్వుల్లాగా తిరిగి చెన్నై విమానాన్ని ఎక్కారట. చూశారండి పరపతి వల్ల వచ్చే మహిమలు, పరపతి మనకి చూపించే మహిమలు.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
హాయ్, నేను మీ శ్రీలేఖ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
స్వరమాలిక అమెరికా నుండి వింటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని. ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్ ఇలా ఎన్నో విషయాల్ని మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శనివారం, మంగళవారం 2:30 నుండి 3:30 వరకు భారత కాలమాన ప్రకారం, అలాగే అమెరికా ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం. స్వరమాలిక కార్యక్రమాలను మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ద్వారా అందిస్తున్నాము. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి, అమెరికా నుండి.
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో ఇప్పుడు మీకోసం ఒక కబీర్ దాస్ దోహా. శబ్ద బరాబర్ ధన్ నహి జో కోయి జానే బోల్, హీరా తో దామో మిలే శబ్ద మోల్ నా తోల్. ఈ కబీర్ దోహా మరొక్కసారి. శబ్ద బరాబర్ ధన్ నహి జో కోయి జానే బోల్, హీరా తో దామో మిలే శబ్ద మోల్ నా తోల్. కబీర్ దాస్ దోహా యొక్క భావం, సరిగ్గా మాట్లాడటం వచ్చిన వారికి తెలుసు, మాటలకు సరితూగే ధనమేమి లేదని. వజ్రాలను కూడా ఒక ధరకు కొనవచ్చు కానీ మాటలను తూచే వెలకట్టే విధానమేమి లేదని. ఈ కబీర్ దాస్ దోహా మరొక్కసారి. శబ్ద బరాబర్ ధన్ నహి జో కోయి జానే బోల్, హీరా తో దామో మిలే శబ్ద మోల్ నా తోల్. ధన్యవాద్.
మైండ్ మీడియా ట్విట్టర్. తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న సరదా సమయం కార్యక్రమానికి స్వాగతం. నాకు గాని ఒళ్ళు మండితే అంటారు కదండి, మరి ఒక్కళ్ళకే ఒళ్ళు మండితే పరిణామాలు అంత తీవ్రంగా ఉంటే ప్రజలకి, అంటే 5 ఏళ్లకొక్కసారి మాత్రమే కనిపించి నాయకులు తమ గురించి పట్టించుకోకపోతే ఇంకెంత కోపం రావాలండి. అసలు ప్రజలకే ఒళ్ళు మండితే ఏం చేస్తారు? సరదాగా ఇలాంటి విషయాలన్నీ ఇవాళ్టి కార్యక్రమంలో చూద్దాం. ముందుగా నేను చెప్పబోయే సంఘటన కాన్పూర్లో జరిగిందండి. ఈ కాన్పూర్ అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది. ఈ కాన్పూర్లో నేను కూడా 8 నెలలు ఉన్నాను కనుక అసలు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మీకు సరదాగా చెప్తాను. రోడ్డు మీద, ఏ రోడ్డు మీద చూసినా సగం వరకు చెత్త ఉంటుందండి. ఈ చెత్తని, ఆ చెత్తలోవన్నీ తినడానికి ఆవులు, గేదెలు రోడ్డుకు అడ్డంగా కూర్చుంటాయన్నమాట. అంటే మొబైల్ స్పీడ్ బ్రేకర్లు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాం వాటికి నేను మా వారును. ఫోటో దిగుతున్నట్టు చక్కగా రోడ్డుకు అడ్డంగా దర్జాగా కూర్చుంటే చచ్చినట్టు కారు వెనక్కి తిప్పుకుని వన్ వే ట్రాఫిక్ అనుకుని ఏ పక్క సందుల్లోంచో వెళ్లాల్సిందే కానీ మనం అదిలించినా బెదిలించినా కారు హార్న్ కొట్టినా అవి లేవు. సగం రోడ్లు చెత్త, సగం రోడ్లు మురికి, ఈ విధంగా ఉంటుందండి అక్కడ పరిస్థితి. ఇంకో విషయం వింటే మీరు నివ్వెరపోతారు. రోజుకి 16 గంటలు అక్కడ కరెంటు ఉండదండి, కేవలం 8 గంటలు ఉంటుంది. అది కూడా 4 గంటలు, రాత్రి 4 గంటలు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా మొట్టమొదట కొనుక్కోవాల్సింది ఇన్వర్టర్. ఆ 4 గంటలు ఇచ్చిన దాంతో ఆ ఇన్వర్టర్ ఛార్జ్ అయితే ఇల్లంతా లైట్లు అర్పేసుకుని ఎక్కడో ఒక చిన్న ఫ్యాన్ వేసుకుని బతకాల్సిందేనండి. ఇంకో విషయం వింటే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు, అసలు నెలకి 2-3 రోజులు కరెంటే ఉండదండి. మనవా ఇడ్లీ పిండి, దోశ పిండి, ఇడ్లీలు దోశల మీద బతికే ప్రాణాలండి మనవి. అలాంటిది ఇడ్లీలు దోశలు పిళ్ళన్నీ పొంగిపోయి ఫ్రిడ్జ్ అంతా ఇదైపోయి బూజు పట్టేసి ఈ విధంగా కకావికలంగా ఉంటుందండి అక్కడ పరిస్థితి. ఇక్కడి నుంచి ఎవరైనా వెళ్ళారో అక్కడ బతకడం అసాధ్యం అన్నమాట. అలా అనిపిస్తుంది, ఏ వనవాసం కిందో లేకపోతే ఏ పనిష్మెంట్ ఏరియాకో వెళ్ళినట్టుగా మనం భావిస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ కాన్పూర్ వెళ్తే అక్కడ పరిస్థితులు అలా ఉంటాయండి. అయితే వాళ్ళందరూ అక్కడ, వాళ్ళకి ఇంకా తప్పదు కనుక అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు, వాళ్ళు అలవాటు పడిపోయారు అనుకోండి. ఎందుకు ఇప్పుడు విషయానికి వస్తే తమ ప్రాంతంలో పారిశుద్ధ్యం పడకేసిందని చాలాసార్లు అక్కడి కార్పొరేటర్ని ప్రజలు విన్నవించుకున్నారు ఆయనకి. అయితే ఆయన ఎంత మాత్రం పట్టించుకోలేదు. రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి, అసలు బండ్లు కదిలే పరిస్థితి లేదు, ఎక్కడా అసలు ఎక్కడికక్కడే ఇరుక్కుపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారట. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? హాయిగా ఆ కార్పొరేటర్ని ఎత్తుకెళ్ళి ఓ చెత్త కుండీలో విసిరేశారట. ఇంతకీ ఈ సంఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో జరిగింది. స్థానిక పటేల్ నగర్లోని పలు ప్రాంతాల్లో చెత్త మురుగు ఎక్కడొక్కడ పేరుకుపోయి దుర్గంధం వేస్తూ అనారోగ్యం ప్రబలుతూ ఉందట. ఇది స్థానికుల్ని తీవ్ర అసౌకర్యానికి గురిచేసింది. ఈ విషయం గురించి వారు లోకల్ కార్పొరేటర్కు ఎన్నిసార్లు మనవి చేసుకున్నా ఫలితం లేకపోయింది. మున్సిపల్ అధికారుల తీరు అలానే ఉండడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కిందట. రోడ్డుపై కార్పొరేటర్ కనిపించంగానే ఆయన్ని అంతా కలిసి దొరకబుచ్చుకుని నోటికొచ్చినట్టు తిడుతూ బరబరా ఈడ్చుకెళ్ళి ఓ చెత్త కుండీలో పడేశారట. 2 రోజుల్లో పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరిస్తానని ప్రమాణం చేసిన మీదటే అతన్ని విడిచిపెట్టారట. ప్రజాగ్రహంతో బిక్కచచ్చిన ఆ కార్పొరేటర్ అనంతరం మీడియా వాళ్లతో మాట్లాడుతూ గంటసేపు అలా చెత్త కుండీలో ఉండడం తట్టుకోలేకపోయానని తక్షణమే అధికారులను, ఇతర సిబ్బందిని పంపి చెత్తను తరలించి మురుగునంతా శుభ్రం చేయించే చర్యలు మొదలు పెడతానని చెప్పారట. ఇదండి ప్రజలకు ఒళ్ళు మండితే ఈ విధంగా జరుగుతుంది.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగేశ్ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అగ్గగ్గగ్గగ్గగ్గో, మందలించకుంటేనే పోతురు. నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్లు అయింది దేశం ఇడిసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్నీ కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటినుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు వింటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మైండ్ మీడియా కెనడా కెంచి వస్తున్న భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
మైండ్ మీడియా సౌండ్ క్లౌడ్. అరే, అసలే మైండ్ మీడియా టాక్ షోస్ ట్రెండీగా ఇన్ఫోటైన్మెంట్ తో అందరినీ అలరిస్తున్నాయి కదా. మరి మైండ్ మీడియాలో మీకు నచ్చిన షోని మిస్ అయ్యారా? నో ప్రాబ్లం, మీరు వినలేకపోయిన పాడ్కాస్ట్లన్నీ ఒకే చోట soundcloud.com/mindmedialో వినొచ్చు. నచ్చిన షోస్ మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తాయి, మరి అలాంటివి మళ్ళీ మళ్ళీ వినాలన్నా వినొచ్చు. సో జస్ట్ సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
శ్రోతలకి సరదా సమయం కార్యక్రమానికి పునఃస్వాగతం అండి. పాపం అతను ఒక సామాన్యుడు, అతనికి ఎన్నో ఇబ్బందులున్నాయి. ఆ ఆఫీస్ చుట్టూ ఈ ఆఫీస్ చుట్టూ తిరిగి తన ఇబ్బందుల్ని విన్నవించుకున్నాడు, కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదన్నమాట. అయితే అతను ఏం చేశాడంటే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెట్టిన జనతా దర్బార్కి వెళ్ళాడట. వెళ్ళి ఏకంగా ఆయన మాట్లాడుతుండగా తన కాలి చెప్పును తీసి ఆయన మీద విసిరేశాడట. వెంటనే అందరూ అప్రమత్తమయ్యారట. అదృష్టవశాత్తు అతను విసిరిన చెప్పు ఆ ముఖ్యమంత్రి గారికి తగలలేదు. కానీ వెంటనే భద్రతా సిబ్బంది అంతా అప్రమత్తమైపోయి ఆయన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారట. వెంటనే అతను ఈ జనతా దర్బార్లు పథకాల వల్ల తమలాంటి వారికి ఒరిగేది ఏమీ లేదని, తాను చాలా కాలంగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నానని, సభలకి హాజరవుతున్నానని ఎన్నో వినతి పత్రాలు సమర్పించాడని చెప్పాడట. కానీ తనని ఎవ్వరూ పట్టించుకోలేదని, ఈ జనతా దర్బార్లు అవి అంతా బూటకమని, ప్రజలని మోసగించడానికేనని దుయ్యబట్టాడట. కేవలం కాగితాలు తీసుకోవడం తప్ప ఇంకో ప్రయోజనం లేదని మండిపడి అదుపులో తీసుకున్న పోలీసులను తన జీవితం ఇంక బాగుపడదని, తన్ని చంపేయమంటూ అరిచాడట. చివరికి అక్కడి నుంచి అతన్ని పోలీస్ స్టేషన్కి తరలించాల్సి వచ్చిందట. జనాల్లో బాగా తిరిగి వారికి ప్రమాణాలు చేసి, మరి అధికారంలోకి వచ్చే నాయకులందరూ ఇవన్నీ దృష్టిలో పెట్టుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేసినప్పుడు మనసు విరిగిపోయిన వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు మనుషులే నా కారెక్కేది. ఇప్పుడు ఇంకో సంఘటనని మీకు చెప్తాను. వంటకి పాపం ఒక సంచి ఉంటుందన్నమాట. ఆ సంచిలో ఉన్న నీళ్లు దానికి 3 నెలలకు సరిపడా సరిపోతాయి. అయితే ఆ వంటకి కనుక ఎడార్లు నడవడానికి అలసట వస్తే దానికి మాత్రం కార్లు అవి ఎక్కాలని ఉండదేంటండి? ఒక వంటకి ఒళ్ళు మండింది, అది ఎంచక్క కారెక్కి దర్జాగా సీట్లో కూర్చుని కంగారు పెట్టేసింది. ఈ సంఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు సరదాగా అలా డ్రైవ్కి వెళ్ళారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక ఒంటె అకస్మాత్తుగా రోడ్డు మీద ప్రత్యక్షమైంది. దీంతో వీళ్ళు భయపడిపోయి కార్ని స్లో చేశారట. ఇంతకీ ఈ ఒంటకి ఏమైందో తెలియదు కానీ పూనకం వచ్చిందానిలాగా ఏకంగా కారుపైకి ఎక్కిందిట. కాలితో అద్దాన్ని ధ్వంసం చేసేసిందిట. టాప్ పైకి ఎక్కి దాన్ని ధ్వంసం చేసి సీట్లో హాయిగా కూలబడిందిట. ఈ విధ్వంసంలో ఒంటకి ఏమి జరగలేదు. కానీ పాపం కారులో కూర్చున్న వ్యక్తికి మాత్రం చిన్న గాయమైందిట. ఈ సంఘటన మొత్తాన్ని అక్కడున్న వాళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే అది చాలా పెద్ద హిట్ అయిపోయిందట. ఇదండి సంగతి. పాపం దానికి కూడా కాళ్ళు నిప్పెట్టి కారెక్కి కూర్చునుంటుంది. మీడియా అనేది పారదర్శకంగా ఉండాలి, సమాజాన్ని ప్రతిబింబించే అద్దంలా ఉండాలి. కానీ ఎందరో ప్రముఖుల ప్రైవేటు వ్యవహారాల్లో తలదూర్చి సంపాదించిన సాక్ష్యాలతో ఆయా ప్రముఖుల్ని బ్లాక్మెయిల్ చేసి పబ్బం గడుపుకుంటోందట ఒక ఛానల్. ఆ ఛానల్ సీఈఓ చేసే అరాచకాలను సహించలేక మాజీ ఉద్యోగి ఒకరు అతనిపై తిరగబడిన విషయం సోషల్ మీడియా సాక్షిగా అందరికీ ప్రచారమైపోయింది. మీడియాలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే కుదరదు కదండి, అంతా ఏదో ఒక రోజు తిరుగుబాటు చేస్తారు. నిజానికి మీడియా అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి, అంతేగాని అది పిచ్చోడి చేతిలో రాయి కాకూడదు. కుటుంబాల్లో జరిగే చిన్న చిన్న గొడవల్లో సైతం ఆ ఛానల్ తలదూర్చి రచ్చ చేసేసింది. ఎప్పుడూ ఒకరి పక్షానే వకల్తా పుచ్చుకుని నిజమేమిటో నిగ్గు తేల్చకుండానే మీడియా సాక్షిగా దానికి తోచినట్టుగా తీర్పులు ఇచ్చేస్తోందట ఆ ఛానల్. గతంలో ఒక నటుడి కుటుంబ కలహాన్ని కూడా రచ్చకీర్చిన ఘనత ఈ ఛానల్కే దక్కింది. అంతేకాకుండా మహిళల్ని హక్కుల పేరుతో రెచ్చగొట్టి గృహహింస చట్టాన్ని ఉపయోగించి వారి భర్తలనే జైల్లో కూర్చోబెట్టి కాపురాలు కూల్చిన ఘనత కూడా ఈ ఛానల్దేనట. మీడియా చేతిలో ఉంది కదా అని ఎలా అయినా ప్రవర్తిస్తామంటే కుదరదు కదండి. మీడియా కూడా సమాజంలో ఒక భాగమే, చట్టానికి ఎవరూ అతీతం కాదని వీరు కూడా గుర్తించాలి కదా. ఇక వీరు చేసే ఇంటర్వ్యూలైతే కోర్టు బోన్లో నించున్న నిందితుణ్ణి విచారించినట్టుగా ఉంటాయట. ఈ విధంగా అత్యంత దారుణంగా ఇంటర్వ్యూలలో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తోంది ఈ ఛానల్. సినీ ప్రముఖుల్ని గాని రాజకీయవేత్తల్ని గాని కనీస మర్యాద పాటించకుండా వారిని ఇంటర్వ్యూ చేసే తీరుని చూసి ఆ ఛానల్ పట్ల చాలా మందికి ఏహ్యభావం కలిగిందట. యాంకర్ అడిగే ఎన్నో ప్రశ్నలకి మనస్సు చివుక్కుమంటున్నా మీడియా పట్ల ఉన్న గౌరవం కొద్దీ చాలా మంది సెలబ్రిటీస్ ఓపిక పట్టారట. ఇటీవలే ఒక ప్రముఖ నటుడు యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకి ఒళ్ళు మండిపోయి శుభ్రంగా ఆయన మీదకి లేచి కొట్టడానికి తయారైపోయారట. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కగా షికారు చేసేసింది. అలాగే ఒక సీనియర్ రాజకీయవేత్త సైతం సహనం నశించేసి ఆ యాంకర్ పై ఆగ్రహాన్ని వెళ్ళగక్కిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనమిస్తోందట. చూశారండి, అసలు మనం ఇంటర్వ్యూలు ఎందుకు చేస్తామంటే వారి జీవితం నుంచి మన స్ఫూర్తిని పొందడానికి, లేకపోతే ఆ ప్రముఖులు పడ్డ ఒడిదుడుకులు ఇబ్బందులు అన్ని తెలుసుకుని ఆ మార్గంలో పయనించాలి అనుకునేవారు ఇటువంటి ఇబ్బందులు ఎదురైతే ఎలా ఎదుర్కోవాలి, మనం ఎలా వీటిల్ని ఎదుర్కోవాలి అన్నది ఆలోచించి దానికి పరిష్కారం తెలుసుకోవడానికి ఒక స్ఫూర్తిని పొందడానికే కానీ అదేదో నిందితుణ్ణి విచారించినట్టుగా ఇంటర్వ్యూలుంటే ఇటువంటి పరిణామాలే ఎదురవుతాయన్నమాట. చివరికి ఒక రోజున వాళ్లే పరువు పోగొట్టుకుంటారు.
పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమంలో ఒక చిన్న విరామం. స్టే ట్యూన్.
You are listening to Mind Media, the voice of India.
మడిషి అన్నాక కోతంత కళాపోషణ ఉండాలి. ఉతగానే తింతొంగుంటే ఇక మడిసికి గొడికి తేడా ఏటుంటది అంటారు మన రావు గోపాలరావు గారు. అట్టాగే పొద్దస్తమానం పని పని అంటా ఉంటే మన మైండ్ కూడా రోబో అయిపోద్ది కదండి. అందుకని వీలైతే నాలుగు జోకులు, కూసిని సినిమా విశేషాలు, వెరసి సరదా కబుర్లు ఇవన్నీ మోసుకొచ్చేస్తుంది మీ ఆర్జే అశ్విని పెమ్మరాజు సరదాగా కాసేపు అనే శీర్షికన. ప్రతిరోజు సాయంత్రం ISTV 4:30 నుంచి 5 గంటల వరకు వినడానికి మీరు సిద్ధమేనా మరి?
నమస్తే, నేను మీ విద్యారాణి. 1 మినిట్ బైట్స్ కార్యక్రమంలో శ్రోతల కోసం భాస్కర్ శతకంలోని ఒక పద్యం. సిరిగలవానికెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్, నెరిగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలం బగున్. వరపున వచ్చి మేఘుడొక వర్షము వాడిన చేల మీదటం, గురిసిన గాక ఎంబుధులంగురువగనేమి ఫలంబు భాస్కరా. ఈ పద్యం యొక్క భావము, ఎప్పుడు కూడా దాత అయిన వాడు ధనము లేని బీదలకు నేర్పుగా దానము చేసినచో మేలు కలిగి అది సఫలమగును, కీర్తి వచ్చును. కాని ధనవంతులకు ఎంత మేలు చేసినను అలక్ష్యమే గాని లాభము ఉండదు. మేఘము వాడిన చేల మీద అంటే పొలాల మీద వాన కురిపించిన ఉపయోగము కలదు, కానీ సముద్రములలో కురిసిన వానలతో లాభము ఉండదు కదా అని భావం. ధన్యవాదములు.
డౌన్లోడ్ మైండ్ మీడియా యాప్. క్రొత్త పరవళ్లు తొక్కుతున్న ఈ ఇంటర్నెట్ యుగంలో మొబైల్ లేని మనిషి కనపడడంటే చోద్యమే. అందుకే మీకోసం, మీ మొబైల్స్ కోసం మా ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ యాప్లు అందుబాటులో ఉంచాం. రేడియో స్టేషన్స్, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఒకే దగ్గర. హై క్వాలిటీ స్టేషన్లతో పాటు లో డేటా ఛానల్స్ కూడా. మైండ్ మీడియా అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవంత్ని. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మీరు వింటున్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం. స్టే ట్యూన్డ్.
సరదా సమయం కార్యక్రమానికి శ్రోతలకు పునఃస్వాగతం అండి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద 5-స్టార్ హోటల్స్ లో అక్కడ పెట్టే నియమాలు నిజంగా అర్థంపర్థం లేనివిగా ఉంటాయి కదా. ఇంతకీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏమిటంటే, ఛాంపియన్ లీగ్ T20 టోర్నీలో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సూపర్ కింగ్స్ ఆటగాళ్లు గ్రాండ్ కాకతీయ హోటల్లో బస చేశారట. ధోనితో సన్నిహితంగా మసలే యువ బ్యాట్స్మెన్ అమ్మడి రాయుడు ఈ సందర్భంగా భారత క్యాప్టెన్ కు హోమ్లీ ఆతిథ్యం ఇవ్వాలని అనుకున్నాడట. ధోని కోసమని తన ఇంట్లో బిర్యానీ చేయించి దాన్ని కాకతీయ హోటల్కి పట్టుకొచ్చాడట. అయితే కాకతీయ హోటల్లో నిబంధనలు మరోలా ఉన్నాయట. అక్కడ బయట నుంచి తెచ్చిన ఆహారాన్ని లోపలికి అనుమతించడట. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బంది రాయుడికి చెప్పగా రాయుడు ఈ సంగతిని ధోనికి వివరించాడట. దాంతో ఒళ్ళు మండిన ధోని వెంటనే హోటల్ షిఫ్ట్ అవుతున్నట్టు స్పష్టం చేసి తాజ్ కృష్ణకి మకం మార్చేశాడట. ఈ నిర్ణయాన్ని బీసీసీఐ వర్గాలు కూడా సమర్థించేశారట. చూశారండి, ధోనికి ఒళ్ళు మండితే బిర్యానీ కోసం హోటల్ మార్చేశారనమాట. ఆ తర్వాత మామూలుగా ఏదైనా పెళ్లి జరిగిన తర్వాత భార్యాభర్తలు చట్టబద్ధంగా విడిపోవాల్సి వస్తే ఆ భర్త భార్యకు భరణం ఇవ్వాల్సింటుంది. ఇది భార్యకు భర్త నుంచి అందే భరోసా వంటిది అని చెప్పచ్చు. మరికొన్ని కేసుల్లో భార్యకు ఖర్చుల నిమిత్తం నెలల్లా భర్త ఇంత ఇవ్వాలి అని ఒక్కోసారి కోర్టు తీర్పు చెప్తుంది. అది ఆ భార్యాభర్తల ఆర్థిక స్తోమతల్ని బట్టి ఉంటుంది. ఇటీవల గుజరాత్లో ఒక వ్యక్తి మీద తన భార్య ఒక కేసుని వేసిందట, విడాకుల కేసు. అయితే విడిపోయిన అనంతరం కోర్టు ఆమెకు ప్రతి నెల 1500 రూపాయలు చెల్లించాలని తీర్పు చెప్పిందట. సంవత్సర కాలంగా ఆ భర్త భార్యకి భరణం చెల్లించలేదట. దాంతో ఆమె తిరిగి కోర్టుని ఆశ్రయించిందట. కేసు పూర్వాపరాలు అన్నీ పరిశీలించిన కోర్టు వారు తమ సమక్షంలో 10,000 రూపాయల భరణాన్ని వెంటనే చెల్లించాలని ఆదేశించారట. దీంతో ఒళ్ళు మండిన ఆ భర్త 10,000 రూపాయల చిల్లర్ని తీసుకొచ్చి కోర్టు వారి ముందు పోశాడట. ఈ డబ్బుని చిల్లర రూపంలో ఇవ్వడంతో భార్య దాన్ని తిరస్కరించి వెళ్లిపోయిందట. ఇక మనందరికీ తెలిసిన కదా సోక్రటీస్ గురించి. పాపం సోక్రటీస్ భార్యా బాధితుడు. సోక్రటీస్ నిర్లిప్త చూసి ఒళ్ళు మండిపోయిన ఇల్లాలు తిట్టి తిట్టి చివరికి భర్తపై భళ్ళున నీళ్లు గుమ్మరించిందట. అప్పటికీ సోక్రటీస్ కోపం రాలేసరి కదా అంతగా ఉరిమిన మేఘం ఆ మాత్రం వర్షించడం సహజమే కదా అన్నాడట. ఇదే సిద్ధాంతాన్ని జీవితాంతం పాటించిన ఒక ఆయన కూడా తన భార్య అంత్యక్రియలు ముగించి ఇల్లు చేరుతూనే ఉరుములు మెరుపులతో హోరన వర్షం కురవడం చూసి, అబ్బో మా ఆవిడ అప్పుడే అక్కడికి చేరుకున్నట్టుందే అనుకుని గాఢంగా నిట్టూర్చాడట. ఇవ్వండి పొళ్ళు మండితో చేసే కొన్ని సరదా సరదా పనులు. ఇవాల్టి సరదా సమయంలో చక్కటి హాస్య సన్నివేశాలన్నీ విన్నారు కదండి. ఈ కార్యక్రమం ముగించబోయే ముందర ఒక ముడుగుకి కనుక కోపం వస్తే ఏం చేస్తాడు అన్న చిన్న సరదా సన్నివేశాన్ని చెప్పి ముగిస్తాను. బోడిగుండండి, ఈ బోడిగుండు ఎంత బాగుంటుందంటే నున్నగా తళతళలాడిపోతూ అందరికీ ఒకటి కొట్టాలని అనిపిస్తూ ఉంటుందట. ఇదే సంఘటనని మన ముళ్ళపూడి వారి బుడుగు చెప్తూ ఉన్నాడు. మరి పిల్లలకి కోపం వస్తే వాళ్ళకి ఒళ్ళు మండితే ఏం చేస్తారు అన్నది ఇందులో చెప్తున్నారనమాట. సరే, పిల్లల గురించి మాట్లాడుకుంటున్నా గనక వాళ్ళ భాషలోనే మాట్లాడుకుందాం. ఈ గుండు మనకి ఉంటేనే డేంజర్ కాదు, ఎవళ్ళకి ఉన్నా డేంజరే, అన్నీ డేంజర్లే. ఇప్పుడు సంబరానికి మా నాన్నతో కలిసి వెళ్తామనుకో, అక్కడ గుండు ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. మా నాన్న మన్ని ఎత్తుకుంటాడు కదూ, అందుకని మనం ఎంచక్క దగ్గరికి వచ్చిన ప్రతివాడి గుండు మీద ఓ మొట్టికాయో అందకపోతే తేలిగ్గా ఓ జలకాయో కొడతాం కదా. కొట్టాలని కొట్టం, అలా కొట్టబుద్ధేస్తుంది నీకైనా సరే. ఓసారి మా నాన్న నన్ను సంబరానికి తీసుకెళ్లాడు. నన్ను ఎత్తుకోవద్దు సుమా, నా అంతవాడిని నేను అని నాన్నని ముందస్తుగానే బెదిరించాను. బెదిరించడం అంటే ఏమిటంటే, నాన్న ఎప్పుడైనా రోడ్డు మీద రెండు జళ్ల సీత లాంటి దాన్ని చూసి బాగుంది కదరా బుడుగు, మెల్లిగా ఈల వేయగలవా అంటాడనుకో, అప్పుడు నేను ఈల వేస్తే ఆ పిల్ల హూ అని అలా మొహం పెట్టి కోపంగా గబగబా వెళ్ళిపోయి సందు చివర వెనక్కి తిరిగి నవ్వి మళ్ళీ వెళ్ళిపోతుంది అనుకో, ఆ సంగతిని మరి నాన్న అమ్మకి చెప్పద్దు అని చెప్తాడు కదా. మరి నాన్న ముద్దిస్తే ఎందుకు చెప్పకూడదు? అయినా నాన్న వద్దన్నాడుగా, అందుకని నేను చెప్తానంటే అతను వద్దంటాడు గనక అదే బెదిరించడం అన్నమాట. అయితే ఇలాగా నాన్న నన్ను ఆ సంబరానికి తీసుకువెళ్ళాడు. నా మాట వినకుండా ఎత్తుకున్నాడు కూడా. సరే నాకేమని, నేను దగ్గర సా వచ్చిన వాళ్ళ నెత్తి మీద మొట్టికాయలు కొట్టేస్తున్నాను. ఎవరు కొట్టారో ఆ సందట్లో వాళ్ళకి తెలియటం లేదనుకో, కానీ అంతట్లోకి ఇంకో తలతలా మెరిసిపోయే గుండువాడు నా దగ్గరకు వచ్చాడు. వాణ్ణి నేను పూర్వం ఎరుగుదును కానీ ఎప్పుడూ తలపాగా పెట్టుకునే కనపడేవాడు నాకు. అందుకని ఆయనకి అలాంటి గుండు ఉందని తెలియదు కదా నాకు, మా నాన్నకి తెలీదు. నాన్నోయ్ చూసావా, వీడికి బోడిగుండు అనేశాను ఆశ్చర్యపడిపోతూ. నాన్న పక్కపక్కా నవ్వేశాడు. నేను కూడా నవ్వేస్తున్నాను. అంతట్లోకి ఆయన ఇరుకులో వెనక్కి తిరిగాడు. వాడు చాలా ఎత్తు నాన్నకన్నాను. నాన్న నన్ను ఎత్తుకున్నంత ఎత్తు. ఏమిటా పొగరు, ఎందుకలా నవ్వుతారు అన్నాడు వాడు. నా ఇష్టం, నీ గుండు చూసి నవ్వొచ్చింది అన్నాను నేను. చెప్ నీతో ఎవడు మాట్లాడాడు అన్నాడు వాడు. నేను నీ అంత ఎత్తున్నాను, నాతోనే మాట్లాడావు అన్నాను నేను. ఇంతట్లోకి మా నాన్న చెప్ ఊరుకోరా అన్నాడు. అప్పుడు ఎదురుగుండా ఉన్న గుండువాడికి ఇంకా కోపం వచ్చేసింది. నన్ను చూసి నవ్వి, పైగా చెప్ అంటావా అన్నాడు. నిన్ను కాదు మా అబ్బాయిని అన్నాడు నాన్న. నన్నేనన్నాడు వాడు కోపంగా. వాడు మా నాన్నకి ప్రైవేట్ చెప్పేస్తాడని నాకు అనుమానం వేసింది. అందుకని నిజం చెప్పేశాను. ఏయ్ అబ్బి, మా నాన్న నిన్ను చూసి నవ్వాడు, నన్ను చెప్పన్నాడు అని చెప్పేశాను. ఎందుకు నవ్వాలి అంటాను అన్నాడు. నేను నవ్వలేదు, నాకిదే పనా అన్నాడు నాన్న. నీకేం పను, నాకేం తెలుసు, నువ్వు నవ్వేవంతే అన్నాడు వాడు. మా నాన్నకి రెవెన్యూ బోర్డులో పని అని చెప్పాను నేను. నా మాట యావళ్ళు వినలేదు. నేను నవ్వలేదు అని అబద్ధం చెప్పాడు నాన్న. నువ్వు నవ్వావు అని నిజం చెప్తాడు వాడు. ఎలాగా? అంతట్లోకి నాకు మొట్టికాయ సంగతి జ్ఞాపకం వచ్చేసింది. ఆ సందట్లో చట్టుగా ఒకటి కొట్టాను వాడు అటు తిరిగి ఉన్నప్పుడు. ఆ వెనకాతల ఇంకో అబ్బి ఇంకో పిల్లాన్ని ఎత్తుకున్నాడు కదా, ఆ పిల్లాడు కూడా నన్ను చూసి కాపీ కొట్టాడు, అంటే ఓ మొట్టికాయ కొట్టేశాడు. అందరూ నవ్వేశారు. ఆ తరువాత యుద్ధం జరిగింది. దీనికంతా ఫలితం ఆయనకి గుండు ఉండడమే కదా. అలాగని పెద్ద క్రాఫింగ్ ఉన్నా కష్టమే అనుకో, గుండు ఉంటే ప్రైవేటు మాస్టారు ఒక్క దెబ్బ కొట్టేసరికి పారిపోవచ్చు. అదే క్రాఫింగ్ ఉంటేనా ముందస్తుగా జుట్టు గట్టిగా పట్టుకొని తర్వాత చాలాసేపు చిత కొట్టేస్తాడు. ఒక్కోసారిలా పైకెత్తి పట్టుకుంటాడు. ఇందాక చెప్పానే సంబరంలో సంగతి. ఆవేళ నాన్న ఇంటికెళ్ళాక కోపడ్డాడు నా మీద. ఎందుకు వాణ్ణి బోడిగుండు అనాలి అసలు అంటూ వాడికి నిజంగా గుండు ఉందిగా అన్నాను నేను. ఏడిసావు, బోడి నిజం నువ్వును అని గసిరాడు నాన్న. నాన్న ఇలా అనగానే ఎందుకో అమ్మకి నవ్వొచ్చింది. వాడు చెప్పిన నిజం దాన్ని గురించే కదా అంది. అప్పుడు నాన్నకి నిజం కోపం వచ్చేసింది. వేళాపాలా ఉండద్దు నిజం చెప్పడానికి అన్నాడు. ఇదిగో నిజం చెప్పేస్తాను విను, నాకు ఇంత అనుభవం ఉంది కానీ ఈ నిజం అనేది ఎప్పుడు చెప్పాలో నిజంగా నాకు తెలియదు అంటాడు బుడుగు. విన్నారు కదండి చక్కటి విశేషాలని.
ఇప్పటి వరకు మీరు విన్నారు పద్మిని గారి సరదా సమయం బెస్ట్ ఆఫ్ 2016 కార్యక్రమం.
హాయ్, నేను మీ చిత్ర అండ్ యు ఆర్ లిసనింగ్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.